యోహాను 19. ఆ తర్వాత పిలాతు యేసును తీసుకువెళ్ళి కొరడాలతో కొట్టించాడు. భటులు ముళ్లతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. ఆయన దగ్గరకు మాటిమాటికి వెళ్ళి,
యూదులరాజా జయము
అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు. పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో,
ఇదిగో చూడండి, అతన్ని మీ ముందుకు తెస్తున్నాను. అతన్ని శిక్షించడానికి నాకే కారణం కనిపించడం లేదు. ఇది మీరు గ్రహించాలి
అని అన్నాడు. యేసుకు ముళ్ల కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్లతో,
ఆ మనిషిని చూడండి
అని అన్నాడు. ప్రధాన యాజకులు, అధికారులు యేసును చూడగానే,
సిలువకు వెయ్యండి, సిలువకు వెయ్యండి
అని కేకలు వేశారు. కాని పిలాతు,
మీరే తీసుకువెళ్ళి సిలువకు వెయ్యండి. అతన్ని శిక్షించడానికి నాకే కారణం కనిపించడం లేదు
అని అన్నాడు. కాని యూదులు,
మాకో న్యాయశాస్త్రం ఉంది, తాను దేవుని కుమారుడును అని అన్నాడు గనుక మా న్యాయశాస్త్ర ప్రకారం అతడు మరణదండన పొందాలి
అని అన్నారు. పిలాతు ఇది విని ఇంకా భయపడిపోయాడు. అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో,
నీ స్వగ్రామం ఏది
అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు. పిలాతు,
నాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయడానికి, సిలువకు వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా
అని అన్నాడు. యేసు సమాధానంగా,
పైన ఉన్నవాడు ఇస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు, కనుక నన్ను నీకు అప్పగించినవాడు ఎక్కువ పాపం చేశాడు
అని అన్నాడు. ఆ క్షణం నుండి పిలాతు యేసును విడుదల చేయాలని ప్రయత్నించాడు. కాని యూదులు,
ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు, తను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడవుతాడు
అని కేకలు వేశారు. ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకుని వచ్చాడు. రాళ్లు పలిచిన స్థలంలో ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో గబ్బతా అంటారు. అది పస్కా పండుగకు సిద్ధపడబోయే రోజు. అప్పుడు ఉదయం సుమారు 6 గంటల సమయం. పిలాతు యూదులతో,
ఇదిగో మీ రాజు
అని అన్నాడు. కాని వాళ్ళు,
తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి, సిలువకు వేయండి
అని కేకలు వేశారు. పిలాతు,
మీ రాజును సిలువకు వేయమంటారా
అని అన్నాడు. ప్రధాన యాజకులు,
చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు
అని సమాధానం చెప్పారు. తదుపరి పిలాతు ఆయన్ని సిలువకు వేయమని భటులకు అప్పగించాడు. భటులు యేసును తీసుకువెళ్లారు. తన సిలువను మోసుకుని యేసు పుర్రెస్థలాన్ని చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని గొల్గొతా అంటారు. ఇక్కడ ఆయన్ని సిలువకు వేశారు. ఆయనకు ఇరువైపు మరొక ఇద్దరిని సిలువకు వేశారు. పిలాతు ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ఆ ప్రకటనలో నజరేతు నివాసి యేసు యూదుల రాజు అని వ్రాయబడి ఉంది. యేసును సిలువకు వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. కనుక చాలామంది యూదులు ఈ ప్రకటన చదివారు. యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ,
యూదుల రాజు అని వ్రాసారెందుకు? ఇతడు తాను యూదుల రాజని అన్నాడు అని వ్రాయండి
అని అన్నారు. పిలాతు,
వ్రాసిందేదో వ్రాసాను
అని సమాధానం చెప్పాడు. భటులు యేసును సిలువకు వేశాక ఆయన దుస్తుల్ని 4 భాగాలుగా చేసి తలకొట్టి పంచుకున్నారు. వాళ్లు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రిందిదాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది. ఆ భటులు,
దీనిని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం
అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేశారు.
వాళ్లు నా దుస్తుల్ని పంచుకున్నారు, నా దుస్తుల కోసం చీట్లు వేశారు.
లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి ఇలా జరిగింది. యేసు శిలువ దగ్గర ఆయన తల్లి, తల్లి యొక్క సోదరి, క్లోపా భార్య మరియా, మగ్దలేనే మరియా నిలుచుని ఉన్నారు. యేసు తన తల్లి, తన ప్రియశిష్యుడు అక్కడ నిలిచిన ఉండటం చూశాడు. తన తల్లితో,
అమ్మా ఇదిగో నీ కుమారుడు
అని అన్నాడు. ఆ శిష్యునితో,
ఇదిగో నీ తల్లి
అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన,
నాకు దాహం వేస్తోంది
అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజం కావటానికి ఇలా జరిగింది. పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి హిస్సోపు చెట్టు కొమ్మపై ఆ స్పాంజి పెట్టి దాన్ని యేసు పెదాలకు అందించారు. ఆయన దాన్ని రుచి చూచి,
అంతా ముగిసింది
అని అన్నాడు. ఆ మాట అన్నాక తల వాల్చి ఆత్మను అప్పగించాడు. అది పండుగకు సిద్ధమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు కనుక ఆ రోజు వాళ్లను శిలువపై వదిలివేయటం యూదులకు ఇష్టం లేదు. అందువల్ల వాళ్లు వారి కాళ్లు విరగగొట్టి వారిని క్రిందికి దింపి వేయించమని పిలాతును అడిగారు. భటులు వచ్చి యేసుతో శిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండో వాని కాళ్ళు విరగ్గొట్టారు. వాళ్లు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్లు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బళ్ళంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు కారాయి. మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసినవాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు. లేఖనాల్లో వ్రాయబడిన విషయాలు నిజం కావటానికి ఇలా జరిగింది. ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది,
ఆయనలో ఒక్క ఎముక కూడా విరువబడదు.
మరొక చోట ఇలా వ్రాయబడి ఉంది,
తాము పొడిచిన వారి వైపు వాళ్ళు చూస్తారు.
ఆ తర్వాత అరిమతయీయ గ్రామానికి చెందిన యోసేపు యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకువెళ్లాడు. అతని వెంట నీకుదేము కూడా ఉన్నాడు. క్రితంలో ఒకనాటి రాత్రి యేసును కలుసుకున్న వాడు ఇతడే. ఇతడు 35 కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకువచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చేయటం యూదుల సంప్రదాయం. యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధి ఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవరిని ఉంచలేదు. అది యూదులు పండుగకు సిద్ధం అవ్వబోయే రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు.